దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్లో భమ గురుదేవుల వారి 33వ ఆరాధన వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈనాటి విషయం విజ్ఞానము మతము. ఇవి రెండు ఒకటికొకటి పూరకాల వ్యతిరేకాల. ఇంకొక విషయం, ఈ ఆధునిక కాలంలో మతం యొక్క అవసరం ఉందా లేదా, ఈ విషయాల గురించి సాధ్యమైనంత వరకు క్లుప్తంగా సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుపదలిచినాను. నేను పండితుడను గాను, నాలో పాండిత్యము లేదు, నేను పండిత భాష ఉపయోగించను. నేను కర్ణాటకలో ఉన్నాను కాబట్టి తెలుగు కూడా సరిగ్గా మాట్లాడతానో లేదో అని అనుమానం కూడా ఉంది. ఎక్కువ కన్నడ మాట్లాడడం వల్ల తెలుగు మర్చిపోతున్నానేమో అని అనిపిస్తుంది. వీఆర్ లివింగ్ ది ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. విజ్ఞానము తంత్రజ్ఞానముతో కూడిన యుగంలో మనం పయనిస్తున్నాము, జీవిస్తున్నాం. సైన్స్ అంటే ఏమిటి? వాట్ ఇస్ సైన్స్? సైన్స్ ఇస్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ డీలింగ్ విత్ సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలోని ఏదైనా ఒక విషయాన్ని గురించి క్రమమైన పద్ధతిలో వ్యవస్థితమైన రీతిలో అధ్యయనం చేసే జ్ఞానాన్ని విజ్ఞానం అని అన్నారు. ఈ ఆధునిక ప్రపంచ నిర్మాత విజ్ఞానం, దానిని మలచిన భావ తరంగాలే వైజ్ఞానిక చింతన. విజ్ఞానము ప్రకృతిని, మానవ అనుభవాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించటం విజ్ఞానం యొక్క లక్ష్యం అనిపిస్తుంది. కార్ల్ పియర్సన్ అభిప్రాయంలో, అతని మాటల్లో చెప్పాలంటే, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ద రికగ్నిషన్ ఆఫ్ సీక్వెన్స్ అండ్ ద రిలేటివ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ సైన్స్ అండ్ ది హ్యాబిట్ ఆఫ్ ఫార్మింగ్ ఎ జడ్జ్మెంట్ అపాన్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ బయాస్డ్ బై పర్సనల్ ఫీలింగ్స్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాట్ మే బి టర్మ్డ్ యాజ్ ది సైంటిఫిక్ మైండ్. విజ్ఞాని ప్రకృతిలోని సంఘటనలు తీసుకొని పక్షపాత రహితంగా, సంకుచిత భావాలు లేకుండా నిర్ణయాలు చేస్తాడు, సత్యాన్ని కనుగొంటాడు. సంకుచిత భావాలతో పక్షపాత బుద్ధితో విజ్ఞాని ఎన్నడూ వైజ్ఞానిక క్షేత్రంలో తన పనులను నిర్వర్తించాడు. విజ్ఞాని వైజ్ఞానిక క్షేత్రంలో ఒక నిర్దిష్టమైన పద్ధతితో తన పనులలో అన్వేషణ సాగిస్తాడు. అదేమిటంటే, అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ హైపోథెసిస్, జనరలైజేషన్ అండ్ వెరిఫికేషన్, ఈ నాలుగు అంతస్తులతో వైజ్ఞానిక క్షేత్రంలో విజ్ఞాని ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను భేదించేదానికి ప్రయత్నం చేస్తాడు. అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ప్రకృతిలోని సంఘటనలను అవలోకిస్తాడు. ఫార్మేషన్ ఆఫ్ హైపోథెసిస్, ఉపకల్పనాన్ని రచిస్తాడు. జనరలైజేషన్, సామాన్యీకరణం చేస్తాడు. వెరిఫికేషన్, సమర్థిస్తాడు. ఈ నాలుగు పద్ధతులతో విజ్ఞాని వైకుంఠ క్షేత్రములో తన అన్వేషణను ప్రారంభించినాడు. స్వేచ్ఛగా విచార విమర్శలు చేసే వాతావరణం ఆధునిక విజ్ఞానానికి బునాది, అది ఆధారం. గట్టి ఆశయంతో గొప్ప ఉద్దేశంతో ఆలోచన చేసే మనస్సు పైపైకిపోతుంది. మూఢనమ్మకాలతో సంకిచిత భావాలతో ఉన్నటువంటి మనస్సు అడవులకు వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే హేతువాదానికి అవకాశం ఇచ్చాడో విజ్ఞాని, అదే సమయంలో మతం దిగజారిపోయేదానికి ప్రయత్నం చేసింది. ఒక్క కడుగు విజ్ఞాని పైకి పోతున్నాడు, ఒక్కొక్క అడుగు మతం వాళ్ళు క్రిందకు దిగజారిపోతున్నారు. అంతిమ విజయం విజ్ఞానానికి దొరుకుతుంది అంటారు విజ్ఞానులు. ఈ హేతువాద బుద్ధితో, ఈ లాజికల్ మైండ్తో ప్రకృతిలోని రహస్యాలను భేదించడానికి ప్రయత్నం చేసిన మానవుడు అనేక రకములైనటువంటి ఆవిష్కరణలు చేసినాడు. విజ్ఞాన క్షేత్రంలో ప్రకృతి రహస్యాలను భేదించే విషయంలో గొప్ప విజయం సాధించినాడు. ఈనాడు విజ్ఞానం యొక్క సహాయంతో ప్రపంచ రూపమే మారిపోయింది. మతం ఓటమిని అనుభవించింది. ఎందుకు మతం ఓటమిని అనుభవించింది? ఎందుకు ధర్మం దిగజారిపోయింది? అంటే మతంలో చాలా వరకు మూఢనమ్మకాలు ఉన్నాయి, గురుడు నమ్మకాలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ అంటే, ఆ కాలంలో యూరప్ దేశంలో అనేక విధమైన మూఢ నమ్మకాలు ఉండేవి. ఒక చిన్న ఉదాహరణ చూడండి, ఎవరైనా అకస్మాత్తుగా తెలుసునో తెలియకునో పాపకార్యం చేస్తే, అధర్మంలో ప్రవర్తిస్తే, అన్యాయం చేస్తే, ఆ తప్పు చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు మతాధికారుల దగ్గరకు పోయి, ప్రభు నేను ఈ నేరాన్ని, ఈ చెడ్డ పనిని, ఈ అపరాధాన్ని చేసినాను, ఇది ఎలాగైనా నన్ను క్షమించాలి, దీనికి ఒక తరుణోపాయం చూపించాలి అని అడిగేవాడు. అప్పుడు మతాధికారులు ఏం చెప్పేవాళ్ళంటే, అయ్యా నేను డైరెక్ట్గా నేరుగా పరమాత్మ నుంచి భూలోకంలో మతాధిపతిగా నియమించబడినటువంటి వాణ్ణి, మతం విషయంలో సర్వాధికారాలు నాకున్నాయి, దేవుడి తర్వాత దేవునైనటువంటి వాణ్ణి నేను, కాబట్టి నీ పాపం క్షమించడానికి మార్గం ఉంది నా దగ్గర. ప్రభు ఏమిటి ఆ మార్గం, నాకు సెలవీయండి, ఈ పాపం నుంచి రక్షింపబడే తరుణోపాయం చూపించండి అని అడుగుతాడు. ఆయన అంటాడు, నేను చేసినట్టు పాపం ఘోరంగా ఉంది, దీనికి మూల్యం చెల్లించాలిదు, ధనం చెల్లించాలిదు, డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బు నేను ఇస్తే, దానికి తగిన ఫీజు నాకు అందజేస్తే, నేను ఒక క్షమాపణ పత్రం రాసిస్తాను, దాన్ని ఏం చేయాలి ప్రభు అని వాడు అడిగితే, నాయన నీ క్షమాపణ పత్రాన్ని నీ బంధువులకు, నీ ఇంటిలోని వాళ్ళకి, నువ్వు చనిపోయిన తర్వాత ఈ క్షమాపణ పత్రాన్ని నీ దీపు కంటిస్తారు వాడు. క్షమాపణ పత్రంతో సహా నీ శవాన్ని శవపేటికలో పండు పెడతారు, తీసుకుపోయి శ్మశానంలో పాతి పెడతారు. తర్వాత ఏమవుతుంది ప్రభు, నేను కొన్ని రోజుల తర్వాత శవంతో సహా స్వర్గానికి ప్రయాణమవుతావు. ఆ లెటర్తో సహా దీపు మీద ఉంటుంది లెటర్, అక్కడికి పోతే అక్కడ గేట్ కీపర్స్ ఉంటారు, ద్వారపాలకులు, లోపల కూడలేరు. వెంటనే వెనుకరికి ఈ క్షమాపణకు పేరు చూపించి వాళ్ళు ఆ లెటర్ చదువుతారు. చాలా సంతోషపడి ఆనందంతో మఠాది పతుల నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చినామని చెప్పి సంతోషపడి మీకు స్వర్గంలో ప్రవేశం ఇస్తారు. స్వర్గ ప్రవేశం చాలా సులభమైపోతుంది. ఇటువంటి మూఢనమ్మకాలు ఆ కాలంలో భారతదేశంలో చాలా ఎక్కువ, యూరోప్ దేశంలో ఇటువంటి మూఢ నమ్మకాలు ఉండేవి. అయితే విజ్ఞానం పెంపొందించుకున్న మనస్సు రోమలో ఉంది, ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మలేకపోయాడు. హేతు బుద్ధితో ప్రకృతిలోని రహస్యాలను వెనుక తీసేదానికి ప్రయత్నించినాడు, విజయం సాధించినాడు. చివరకు మ్యాన్ ఈజ్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని శాశ్వతమైన ఒక బిరుదును సంపాదించినాడు మానవుడు. మానవుడు ఈ సృష్టికి కిరీట ప్రాయుడైనాడు అన్నటువంటి ఒక టైటిల్, ఒక బిరుదును సంపాదించినాడు. 19వ శతాబ్దం చివరిలో ప్రపంచం విజ్ఞానానికి సర్వాధికారములు ఇచ్చేసి శాశ్వతమైనటువంటి ఒక పట్టం కట్టింది. ఆనాటి నుంచి విజ్ఞాని మతాన్ని మొదట ప్రమాదకరమైనటువంటి పొరపాటుగా గ్రహించినప్పటికీ తర్వాత అది ఏ హాని చేయనటువంటి ఒక భ్రమగా దాన్ని కొట్టి పారవేశాడు. అటువంటి విజ్ఞానులను మతం వాళ్ళు ఊరికి వదిలినారా? ఆ విజ్ఞానము దినదినానికి పైకి పోతూ మతంపై బాంబుల వర్షాన్ని కురిపించినట్లయింది. మతంలో హేతువాదం లేకుండా పోయింది, కాబట్టి అది బలహీనపడిపోయింది. ఆనాటి కాలంలో పురోహితులు చెప్పినారు కాబట్టి దాన్ని నమ్మాలి, కొన్ని గ్రంథాలలో రాసినారు కాబట్టి దాన్ని నమ్మాలి, పెద్దలు చెబుతున్నారు కాబట్టి దాన్ని నమ్మాలి అనే భావాలు పెంపొందించుకుని ఉన్నాడు మానవుడు. అయితే రాను రాను విజ్ఞాని అటువంటి విషయాలకు అవకాశం ఇవ్వలేదు. 14వ శతాబ్దంలో సంస్కృతిక నవోదయం జరిగింది, రెనైసాన్స్ అంటారు. అక్కడ నుంచి విజ్ఞానము అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆనాటి కాలంలో 15వ శతాబ్దంలో హేతువాదానికి అవకాశం లేదు, తర్కానికి అవకాశం లేదు, గురుద్ధిగా నమ్మేవాళ్ళు. విజ్ఞానులు ఒక చిన్న సంఘటన చెప్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒకసారి ఒక విద్వత్ గోష్ఠి జరిగింది, పెద్ద సభ ఏర్పాటు చేసినారు. మహామహా పండితులు గొప్ప గొప్ప గ్రంథాలను తీసుకొచ్చినారు. అక్కడ విషయం ఏమిటంటే, గుర్రం నోటిలో ఎన్ని పండ్లు ఉన్నాయి, గుర్రం నోటిలో దంతముల పండ్లు ఎన్ని ఉన్నాయని విషయం. ఒక పెద్ద పెద్ద పండితులు ఎంత కూర్చున్నారు, తర్జన భర్జనలు జరుగుతున్నాయి, వాన వివాహములు జరుగుతున్నాయి, కొంతమంది 15 పండ్లని, కొంతమంది 20 అని, 30 అని, 40 అని వాగ్యుద్ధం జరుగుతుంది. అరిస్టాటిల్ రాసిన గ్రంథములు తీస్తున్నారు, ప్లాటో రాసినటువంటి గ్రంథం తీస్తున్నారు, సోక్రటీస్ రాసిన గ్రంథం తీస్తున్నారు, చూస్తున్నారు. అరిస్టాటిల్ ప్రకారంగా ఇన్ని పండ్లున్నాయి, ప్లాటో ప్రకారంగా ఇన్ని పండ్లున్నాయి, సోక్రటీస్ ప్రకారంగా ఇన్ని పండ్లున్నాయి. అదే సమయంలో ఒక యువ పండితుడు కూర్చున్నాడు, దిగ్గున లేచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన బయటకు ఎవరు గమనించలేదు. అయితే ఒక 15 నిమిషాల తర్వాత లోపలి వచ్చినాడు. ఆ వచ్చిన ప్రతి ఒక్కరూ తలపించినారు, చూసినారు. ఎందుకంటే ఆయన ఒక్కడే రాలేదు, తన జతలో ఒక గుర్రాన్ని పట్టుకుని వచ్చినాడు. సభా మధ్యంలో నిలబడి, అయ్యా పండితులారా, పండిత శ్రేష్ఠులారా, మీరు గంటల తరబడిగా ఈ సమయంలో గుర్రమునకు ఎన్ని గంటలు ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు, వాదోపవాదాలు చేస్తున్నారు. నేను సాక్షాత్తుగా గుర్రమునే తీసుకొచ్చినాను, నేను నోరు తెరుస్తాను, ఎవరైనా పండితులు వచ్చి పండ్లు పెంచండి, ప్రార్థన సాలమైపోతుంది కదా. ఇన్ని గంటల నుంచి తర్కమెందుకు, వాదోపవాదాలెందుకు, సాక్షాత్తుగా గుర్రమునే తీసుకొచ్చినాను, చూస్తే సరిపోదా అని అన్నాడు. అందరికి ఆశ్చర్యమైంది, ఈ కాలంలో ఇది సమంజసంగా కనబడవచ్చు మాకు, అయితే ఆ కాలంలో ఇది అసమంజసంగా భావించలేదు. అబ్బా, అరిస్టాటిల్ చెప్పిన దానికంటే వీడు గుర్రాడే తీసుకువచ్చి దంకాలించమంటాడు కదా, ఎంత అవమానం చేస్తున్నాడు అరిస్టాటిల్ వీడు. మహామహా గ్రంథంలో రాసినటువంటి విషయాలను ధిక్కరించి ప్రత్యక్షంగా గుర్రాన్ని తీసుకొచ్చి ఎంచుకుంటున్నాడు కదా, దీనికి బుద్ధి ఉందా, దీనికి తెలివి ఉందా, నిన్ను వెళ్ళండి, తిట్టండి, కొట్టండి అన్న. అక్కడే సైన్స్ ప్రారంభమైంది, అక్కడే హేతువాదానికి బులాలి. ఆ మానవుడు అలనాడు, ఆ మానవుడు అంత సులభంగా మత విషయంలో కానీ ప్రకృతికి సంబంధించిన విషయాలను కానీ గుడ్డిగా నమ్మలేకపోయాడు. మతాన్ని దూరంగా పెట్టేశాడు. క్రమక్రమంగా ఈ గాలి తెమ్మర ఉధృతమై భయంకరమై ప్రభంజనమై మొత్తం యూరోప్ దేశాన్ని కాదు ప్రపంచమంతా ఆవరించి వేసింది. ప్రపంచ రూపమే ఈ విప్లవాల చేత దాని రూపమే మార్చి వేసినారు. ఈనాడు మనము వైజ్ఞానిక యుగంలో నివసిస్తున్నాం. ప్రతి ఒక్కటి విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ మైండ్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ లైట్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ ఫ్లాన్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఆ ఫోన్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే. సుఖకరమైనటువంటి జీవితాన్ని నడిపేయడానికి ఎన్నెన్ని అవకాశాలు అనుకూలాలు కావాలో అన్నీ విజ్ఞానం చేసినాడు, చేస్తున్నాడు, చేయబోతాడు. దీనిని కూడా నేను ఋషులని అని అంటాను. నేను సామాన్యులు కాదు, కేవలం రాముల్లో, కృష్ణుల్లో, మహమ్మద్ ప్రవక్తలో, జీసస్ క్రైస్తుల్లో, బుద్ధుల్లో, మహావీరుల్లో మేము దేవులని, మహానుభావులని, మహర్షులని, దైవాంశ సంగీతులని చేతులెత్తి మొక్కుతాం. విజ్ఞానులు తక్కువ కృషి చేసినారా, తక్కువ కష్టపడినారా? వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే వీళ్ళు వైజ్ఞానిక గురువులు. వాళ్ళ ఆధ్యాత్మిక ఋషులను అనిపించుకుంటే వీళ్ళు వైజ్ఞానిక ఋషులు. ఇటువంటి మహానుభావులను అలనాడు సమాజం ఆదరించిందే, వాళ్ళ సిద్ధాంతాలను అనుసరించిందే, అంగీకరించిందే? లేదు. హింసించింది, నిందించింది, చంపింది, చిత్తాంతలు పెట్టింది. మతం పెద్దలు విజ్ఞానులను ఎలా హింసించినారు, ఇది చాలా మందికి తెలియదు. అరిస్టాటిల్ కాలం క్రీస్తుకు పూర్వం పుట్టినాడు, 384-322 మధ్యకాలంలో జీవించినాడు. అలనాడు గొప్ప పండితుడు అరిస్టాటిల్, అన్ని శాస్త్రములు తెలిసినటువంటి వాడు అతను. అయితే ఖగోళ శాస్త్రంలో ఆయన తెలివి తక్కువదేమీ అనుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, ఆకాశంలో ఉన్నటువంటివన్నీ గోళములే, సూర్యుడు ఒక గోళమే, చంద్రుడు ఒక గోళమే, నక్షత్రములు గోళములే, ప్రతి ఒక్కటి ఆకాశంలో కనబడవన్నీ గోళములే అని అన్నాడు. భూమికి చలనము లేదన్నాడు, సూర్యునికి చలనం ఉందన్నాడు. క్రీస్తు పూర్వం 70-13 మధ్యకాలంలో కాలమే ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు పుట్టినాడు. ఈయన అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని అనుసరించాడు, భూమికి చలనము లేదన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం ప్రయాణం చేస్తూ మధ్యలోకి వస్తాడు, సాయంకాలము వెస్ట్కు పోయి మునిగిపోతాడు, ఈస్ట్ నుంచి వెస్ట్కు వస్తాడు, మునిగిపోతాడు. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనే తత్వాన్ని ప్రతిపాదించినాడు టాలమి. అలెగ్జాండ్రియాలో చిట్ట చివరి తత్వజ్ఞాని ఆయన. ఆయన భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అర్థ్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, sun and other planets revolve round the earth. వందలాది సంవత్సరాలు టాలమీ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు. తర్వాత క్రీస్తు తర్వాత 1473-1543 మధ్య కాలంలో ఒక మహాన్ విజ్ఞాని జన్మించినాడు. ఆయన పేరు కోపర్నికస్. ఖగోళ శాస్త్రంలో అత్యద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించినాడు. ఆయన ఏమన్నాడంటే, సూర్యుడు కదలడు, భూమి కదులుతూ ఉంది. సూర్యునకు చలనము లేదు, భూమికి చలనముంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేదానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. ఓ భూమి తిరగడం వల్ల ఋతుపవనాలు మారుతూ ఉన్నాయి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. మత గ్రంథాలలో ఈ విషయం లేదు. మత గ్రంథాలలో భూమి చలించడం లేదు అని ఉంది, సూర్యుడు చలిస్తాడు అన్నటువంటి వాక్యాలు రాసినారు. వాళ్ళకు చాలా కోపం వచ్చింది. కోపర్నికస్ తీసుకుపోయి జైల్లో పెట్టినారు. 7 సంవత్సరములు కోపర్నికస్ చింతలు పెట్టినారు మతం పెద్దలు, మతాధికారులు నానా రకాలుగా హింసించినారు. ది రెవల్యూషన్ బస్ ఆర్బిఎం సెలెస్టియం అనే పుస్తకాన్ని రాసినాడు ఆయన. దాన్ని ప్రింట్ చేసేదానికి ఇవ్వలేదు. రెటికస్ అన్నటువంటి ఆయన స్నేహితుడు రహస్యంగా గుర్తుగా దాన్ని ప్రింట్ చేయించినాడు. అది మతాధికారులకు తెలిసిపోయింది, మరలా అరెస్ట్ చేసినారు. నానా రకాలుగా జైల్లో హింసలు పెట్టినారు ఆ వైజ్ఞానిక ఋషిని. తర్వాత విచారణ, న్యాయ విచారణ జరిగింది. కోపర్నికస్ అన్యాయం అన్నారు, మత గ్రంథంలో ఉన్నటువంటిది న్యాయం అన్నారు, సత్యం అన్నారు. మరి ఏం చేయలేము, ఈయన చేత రాయించుకున్నారు. బయట ప్రపంచంలో ఈ తత్వాన్ని నేను ప్రతిపాదించను, ప్రచారం చెయ్యను, రాసిస్తే ఇచ్చిపెడతాను, లేకుంటే మీకు మరణదండం ఇస్తాము. భయపడినాడు కోపర్నికస్. నేను ఆ రీతిగా ప్రచారం చేయనన్నాడు. ఆయన విడిచిపెట్టేసినారు. ఇటలీలో ఇంకొక విజ్ఞాని పుట్టినాడు. ఆయన పేరు బ్రూనో. 1550-1600 మధ్య కాలంలో జీవించినాడు. కోపర్నికస్ రాసినటువంటి గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినాడు, దానిపైన ప్రయోగాలు చేసినాడు. ఆయన చెప్పినటువంటి వాక్యాలే సత్యమని మనసుని నిర్ధారణ చేసుకున్నాడు. ఎవరికి భయపడలేదు, కోపర్నిక సిద్ధాంతాన్ని ప్రచారం చేసినాడు. ఇంకా మతం అధికారులకు మరలా కోపం వచ్చింది, వీరెవరో పుట్టుకొచ్చినాడని. వాడిని అరెస్ట్ చేసినారు, నిందించినారు, కొట్టినారు, తిట్టినారు, మరలా విడిచిపెట్టినారు, మరలా అదే ప్రచారం చేసినారు, మరలా వెంటపడినారు. అక్కడి నుంచి తప్పించుకుని జిల్లా పారిపోయినాడు. అక్కడ ఉపన్యాసాలు ఇచ్చినారు, అక్కడి నుంచి పాటించినారు, అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వచ్చినాడు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చినాడు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని గురించి. అక్కడి వాళ్ళు ఇది ఇంతగా ఉంది, సూర్యుడు పెరుగుతున్నాడా, సూర్యుడు చలనం లేదా, చాలా అవహేళన చేసినారు. అక్కడి నుంచి ఆయన జర్మనీకి పారిపోయినాడు. అయితే ఎక్కడికి పోయినా మర్యాద లేదు, మతాధికారులు వెంట పడ్డారు, చిత్రహింసలు పెట్టినారు. విధి లేక 1529 మరలా ఆయన స్వదేశమైన ఇటలీకి తిరిగి వచ్చినాడు. అయితే ఒకటి కేసులు ఉన్నాయి కాబట్టి వెన్నెస్లో ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 6 సంవత్సరములు ఆ మహానుభావుణ్ణి చిత్రహింసలు చేసినారు జైల్లో. తర్వాత రోమ్ పట్టణానికి తీసుకుపోయి అక్కడ 2 సంవత్సరములు కఠినమైన శిక్షణ నుంచి గట్టి చేసినారు. అక్కడకు వాళ్ళ కోపం చల్లారలేదు. చివరకు న్యాయస్థానంలో అడిగినారు, ఈ సిద్ధాంతాన్ని ఈ తత్వాన్ని ప్రచారం చేయను అంటే విడిచిపెడతాను, రాయించుకుని. నేను ఆ రీతిగా చెప్పాలి అన్నారు. సత్యమే వజయతి. నేను మాత్రము భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పాను, సూర్యకేంద్ర సిద్ధాంతమే సరే అదే సత్యం అన్నాడు. చాలా కోపం వచ్చింది మతం పెద్దలకు. అండ్ ఏం చేసినారు, దేహాలను చిత్రహింసలు చేసి రోమ నగరంలో ఆయన నిరాడు చేసినారు, ఊరేగింపు చేసినారు, నానా రకాలుగా హింసిస్తూ. అలనాడు జీసస్ క్రైస్తుని హింసించిన దానికంటే ఎక్కువగా హింసించినారు. అంతకు వాళ్ళ కోపం చల్లారలేదు. రోమ నగర మధ్యంలో బాగా చితిపేర్చి మంటలు రేపి ఈ మహానుభావుల్ని భూమిలోనే ఆ మంటల్లో తోసేశారు. సజీవంగా కాల్చి చెందినారు బ్రూనో పండితుడు. ఈ ఋషులు బాధలు అనుభవించలేదా? సత్యం కొరకు, మంచి కొరకు, సమాజాన్ని ఉద్ధరించే వారి కొరకు ఆ మహానుభావుడు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అంకితం చేసినాడు. 1600 రోమ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. బ్రూనో పండితుడు చనిపోయిన తర్వాత పైసా పట్టణంలో పూర్వ మహానుభావుడు జన్మించినాడు. ఆయన పేరు గెలీలియో. టెలిస్కోప్ కనిపెట్టినాడు, ఆయన దూరదర్శక యంత్రాన్ని కనిపెట్టినాడు. ఆయన కూడా అరిస్టాటిల్ రాసిందని చదివాడు. ఆయన మనసుకు నచ్చలేదు అది. క్రీస్తు తర్వాత 1515 అరిస్టాటిల్కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టినాడు. ఆయన్ని కూడా మతాధిపతులు అరెస్టు చేసినారు, చిత్రహింసలు పెట్టినారు, జైల్లో తీసివేసినారు. న్యాయస్థానం కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చింది గెలీలియోకు. 1632 కోపర్నికస్ తత్వాన్ని, సిద్ధాంతాన్ని సమర్పిస్తూ 3 గ్రంథాలను రాసినాడు గెలీలియో. ఓపిక నశించింది మతాధికారులకు. ఆయన జైల్లో పెట్టినారు, చిత్రహింసలు చేసినారు. ఆ జైలులోనే ఆయన బుద్ధివాడైనాడు, ఆ జైల్లోనే ఆయన చింతవాడైపోయినాడు. అనేక సంవత్సరములు జైల్లో చిత్రహింసలు పెట్టి ఇంకేమీ పనికిరాడి అని చెప్పి ఆయన బయటేసినారు. కండిషన్స్ పెట్టినారు, ఏ స్నేహితులతో కలగకూడదు, ఏ ఆత్మీయులను పలకరించరాదు అని. చాలా చిత్రహింసలు అనుభవించి చెవులు వినబడక, కళ్ళు కనబడక, స్నేహితులు ఆదుకోనక చివరకు తన 78వ సంవత్సరంలో గెలీలియో చనిపోయినాడు. మతాధికారుల అహంకారం చూడండి. చివరకు ఆయన శవాన్ని కూడా శ్మశాన వాటికలో చేర్పించలేదు మతాధికారులు. ఇటువంటి రాక్షసుడి యొక్క శవం మేము అక్కడ పూడ్చిపెడితే, శ్మశానంలో పూడ్చిపెడితే ఆ పవిత్రత కొంచెం పాడైపోతుంది కాబట్టి అక్కడ స్థానం ఇవ్వమన్నారు. చివరకు ఆత్మీయులు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా ఇవ్వలేదు. ఒకవేళ బ్రూనో పండితుల్ని కాల్చి చంపింది, చితిపేర్చి చంపింది సహించుకోవచ్చు, కానీ నేను జన్మలోకి చేసినటువంటి అవమానం, జన్మలో పైన వేసినటువంటి నిందలు, ఆ జైల్లో పెట్టినటువంటి కఠిన శిక్షలు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శవాన్ని ఈ మతాధికారులు చేసిన అవమానం మేము మర్చిపోవడమే మంచిదనిపిస్తుంది. అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి హింసలతో ఈ విజ్ఞానం ముందడుగు వేసింది, ప్రపంచ రూపాన్ని ఈ రోజు మార్చి వేసింది. ఈ రోజు విజ్ఞానం మతాన్ని అంగీకరించడం లేదు. ఈ ఒక భ్రమగా కొట్టి పని వేసినాడు విజ్ఞాని. భారతదేశంలో మతం ఏ రీతిగా ఉండింది, భారతీయులకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆర్యుల కాలంలో, ఆర్యులకు పూర్వం భారతీయుడు, మానవుడు ప్రకృతిని ఆశ్చర్యంగా తొలగించేవాడు, ప్రకృతిని భయముతో తొలగించేవాడు. సూర్యోదయము, సూర్యాస్తమయము, చంద్రుడి ఉదయము, నది ప్రవాహాలు, వర్షం రావడము, ఎత్తైన కొండలు, పర్వతాలు, సుందరమైనటువంటి పక్షులు, వివిధ రకమైనటువంటి ప్రాణులను చూసి మానవుడు ఆశ్చర్యంతో తిలకించేవాడు. మరి భయంకరంగా వర్షం పడడం, కుండపోతగా వర్షం కురియడం, మేఘములు గర్జించడం, ఉరుములు మెరుపులు చూడడం, వరదలు రావడం, కార్చిచ్చు, దావానలం, ఇవన్నీ చూసి భయపడినాడు మానవుడు, ఆదిమ మానవుడు, మొదటి మానవుడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాడు. మతం ఇట్లా ప్రారంభమై ఉంది. ఈ సంఘటనలో వెనుక ఏదో అతీతమైనటువంటి శక్తులు ఉండాలి అని ఆలోచన హృదయంలో మొదలింది. అప్పుడు దేవతలను సృష్టి చేసుకున్నాడు ఆయన. గాలి చక్కగా వీస్తుంది, గాలిని నియంత్రించే గాలి దేవుడు అనేవాడు వెనుక ఉండాలి అని నడిపిస్తున్నాడు. ఈనాడు నమ్మడం లేదు లేండి, ఆనాటి వాడు చెప్తున్నాను. వర్షం కురుస్తుంది, దీన్ని నియంత్రించే ఒక దేవత వెనుక ఉండాలి, మొదలవడానికి దేవత ఉండాలి అని ఊహించినాడు. నది నీళ్ళు ప్రవహిస్తున్నాయి, అన్ని మన దేవతలు అయితే ఎట్లా అని ఆడదేవతలను సృష్టి చేసుకున్నాడు గంగమ్మ అన్నాడు. ఎంత బరువు స్థానం ఈ భూమి, ఇది ఒక శక్తి ఉండాలని చెప్పి భూదేవత స్త్రీ దేవతను సృష్టి చేసినాడు. సూర్యుడు ఎంత కరెక్ట్ గా ప్రొద్దున ఉదయించి మధ్యాహ్నం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన ఏడు గుర్రాల మీద రథంలో కూర్చొని హాయిగా వస్తున్నాడు అని ఊహించినాడు. సూర్యోపాసన మొదలు పెట్టినాడు. చంద్రుడు అక్కడ కూడా ఏమో ఒక దేవుడు ఉన్నాడు, చంద్రదేవుడు అని దేవుణ్ణి సృష్టి చేసినాడు. అగ్ని అగ్నిదేవుడు ఉన్నాడు. ఈ రీతిగా దేవతలను భయముతోనో భక్తితోనో ఆశ్చర్యంతోనో సృష్టి చేసుకున్నాడు. భారతీయ తత్వశాస్త్రంలో వేదములలో ఎక్కువగా ప్రకృతి పూజలు కనబడతాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, నాలుగు వేదంలో చాలా చోట్ల ఈ ప్రకృతిలోని దేవతలను పూజించడం, వాటికి తగినటువంటి మంత్రాలు చెప్పి వాళ్ళను రప్పించడం అనే తత్వము వేదములలో కనబడుతుంది. వేదముల తర్వాత ఉపనిషత్తుల కాలం వచ్చింది. దీన్ని వేదాంతము అని పిలుస్తారు. వేదములకు చివరలు ఉన్నాయి, దీన్ని వేదాంతము అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో స్వర్ణీయంగా వెలిసింది ఉపనిషత్తుల కాలంలోనే. ఆనాటికి ఈనాటికి ఈనాటికి విలువనిచ్చేది ఉపనిషత్తులే భారతదేశానికి. ఎందుకంటే ఉపనిషత్ సృష్టిలు సైంటిస్ట్ మాదిరిగా, విజ్ఞానుల మాదిరిగా అంతరంగ ప్రయాణం చేసినారు. ఉపనిషత్తుల కాలం భారతదేశ తత్వ చరిత్రలో స్వర్ణ యుగమని చెప్పవచ్చు. ఉపనిషత్తుల తర్వాత పురాణముల కాలం వచ్చింది. 18 పురాణాలు ఉన్నాయి. నేను పురాణాల కాలంలో నల్లయ్యమైందంటే మూఢ నమ్మకాలు మరలా చోటు చేసుకున్నాయి. గురుడిగా నమ్మకాలు కొన్ని మొదలైనాయి. ఎందుకంటే ఒక్కొక్క పురాణములు ఒక్కొక్క రీతిగా రాసినారు. శివ పురాణములలో విష్ణువుని తక్కువ చేసి రాసినారు, విష్ణు పురాణంలో శివుని తక్కువ చేసేసినారు, దేవి పురాణంలో విష్ణువుని తక్కువ చేసినారు, శివుని తక్కువ చేసినారు, బ్రహ్మ పురాణంలో అందరినీ తక్కువ చేసినారు. ఈ రీతిగా పురాణాల కాలంలో గురుడ్డ నమ్మకాలు ఎక్కువ వచ్చినాయి. 18 పురాణాలు ముఖ్యంగా పేర్కొన్నారు. కొన్ని పురాణాల్లో తత్వశాస్త్రం కూడా ఉంది. గురుదేవ నమ్మకాలు ఎలా వచ్చినాయంటే మర్చిపోకు ఉదాహరణ చూడండి. పురాణాల్లో ఒకసారి క్షీరసాగర పఠనం జరిగింది. క్షీరం అంటే పాలండి, సాగరం అంటే సముద్రం. అప్పుడు ఎక్కడో క్షీరసాగరం ఉన్నదంట, దాన్ని మథనం చేయాలని చెప్పి రాక్షసులు దేవతలు ప్రయత్నం చేసినారు. బ్రహ్మదేవుడు వాళ్ళకు చక్కని ఒక ప్లాన్ చెప్పినాడంట, మందర పర్వతాన్ని తీసుకుపోయి కవ్వంగా పెట్టండి, వాసుకుని పగ్గంగా చేసుకోండి, ఒకవైపు రాక్షసులు ఒక దేవుడు ఒకవైపు దేవతలు పట్టి లాగండి, మథనం జరుగుతుంది క్షీరసాగర మథనం, అక్కడ అమృతం పుడుతుంది. ఆ మృతంలో మృతం అంటే చనిపోవడం, ఆ అంటే చావలేంది, ఆ తాగితే చావరాదంట. సరే వాళ్ళంతా ప్రయత్నం చేసినారు, బంగర పర్వతాన్ని కష్టపడి మోసుకొచ్చినారు, వాసుకుని పగ్గంగా చేసినారు, రాక్షసుల వైపు దేవతల వైపు లాగినారు. అక్కడ ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఉచ్చేశ్వరం అనే గుర్రం వచ్చింది, వాళ్ళు దేవత పంచుకున్నారు. తర్వాత హాలాహలం వచ్చిందంట, విషం. అందరూ పోయి శివుణ్ణి అడుక్కున్నారు, శివుడు ఆనందించినాడు, సంతోషపడినాడు, మీరేం బాధపడొద్దండి, ఆ విషయాన్ని నేను మింగేస్తాను అని చెప్పి పెద్దగా నోరు తెరిచి ఆ విషయాన్ని మింగాడంట. ఆనాటి నుంచి ఆయనకు విషకంట, గరళకంట, మూలకంట అనే పేర్లు వచ్చినాయి. తర్వాత అమృతం వచ్చిందంట, ఆ అమృతం కొరకు దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నారంట, నాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలని. అప్పుడు విష్ణువు వీళ్ళ చేష్టలు చూసి ఒక స్త్రీ రూపాన్ని ధరించినాడు, జగన్మోహిని, విశ్వమోహిని అటువంటి రూపంతో ఆయన దిగినాడంట. రాక్షసులు దేవతలు ఆ రూపాన్ని చూసి ఆనందంలో మైమరిచిపోయారని, తాను అమృతం పంచుతాను, ఎందుకు కొట్లాడుకుంటారని చెప్పి సలహా ఇచ్చి క్యూ ఫారం చేయండి అని ఫారం చేయించినారంట. ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు. ఆ మోహిని వయ్యారంగా ఆ పాత్రను తీసుకుని గరిటతో ఆ దేవతలకు పంచుతూ వచ్చింది. రాక్షసులు చూస్తున్నారు, నెక్స్ట్ నాకు వస్తుంది కదా, నాకు పంచుతుంది లేని అనుకుంటున్నారంట. అంతలో రాహు కేతు అన్నటువంటి రాక్షసులు చూస్తున్నారంట, వాళ్ళకు అనుమానం వచ్చింది అని వాళ్ళు వెంటనే దేవత రూపం వేసుకుని ఆక్యంలో నిలబడినారు. మోహిణికి ఇదంతా అర్థం కాలేదంట, వాళ్ళ రూపం మార్చినారు అని. పంచుతూ వచ్చింది, వాళ్ళ చేతులు కూడా అమృతం వేసేసింది. అక్కడ రెడీగా ఉన్నారంట, సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఉన్నారంట, వాళ్ళకి మాటలు వస్తున్నాయంట. చూసి తక్షణమే మహావిష్ణువుతో, స్వామి స్వామి అన్నారు. ఏమైంది స్వామి తిరిగి చూసినాడు అంటే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు, వాళ్ళు దేవతలు కాదు రాక్షసులు, వాళ్ళకి అమృతం పోషేసినావు అని అంటారు. వెంటనే సంకల్పం చేసిన తక్షణమే విష్ణు చక్రం వచ్చిందంట, ఖండించేసే తల ఖండం చేసింది. వాళ్లకు మోహిని మీద కోపం రాలేదు, దేవుడి మీద కోపం రాలేదు, చెప్పినటువంటి సూర్య చంద్రుని మీద కోపం వచ్చిందట. మీ నుంచి అమృతం పూర్తిగా మేము త్రాగలేకపోయినాము, మాకు మీరిద్దరూ అన్యాయం చేసినారు కాబట్టి మీకు నిర్ణీతమైన సమయంలో సంవత్సరానికి ఒక్కసారి పట్టి మిమ్మల్ని చాలా పీడిస్తాము అని శపథం చేసినారు. ఆ శపథమే ప్రతి సంవత్సరము జరిగే చంద్రగ్రహణము, సూర్యగ్రహణము. మిమ్మల్ని చూస్తామని చాలా మందికి నోరు తెరుస్తున్నారు, నవ్వుతున్నారు, ఇది ఎట్లా ఉన్నాను స్వామి అని అంటారు. ఇటువంటి నమ్మకాలు, దీన్ని చాలా తెలివైనటువంటి వాళ్ళు దీన్ని ఆధ్యాత్మికంగా మలిచేదానికి కూడా ప్రయత్నం చేసినారు. ఆనాటి పురాణాల కాలం నుంచి ఈ నమ్మకం వస్తూనే ఉంది. అంటే భారతదేశం ఈరోజు ప్రపంచానికి ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువుగా నిలబడింది, గురుస్థానంలో ఉంది భారతదేశం. దేన్ని చూసి తలమంచుతుంది ప్రపంచం అంతా అంటే ఉపనిషత్ ఋషుల తత్వాన్ని చూసి. అంతరంగ ప్రయాణం చేసినారు ఉపనిషత్ ఋషులు. ఈరోజు ప్రతి ప్రపంచంలోని పెద్దలంతా భారతదేశపు తత్వ శాస్త్రాన్ని చూసి తల వంచుతున్నారు. ఏమంటున్నారు? ఆర్థర్ షోపెనర్ అంటాడు, దేర్ ఈజ్ నో స్టడీ సో ఎలివేటింగ్ యాజ్ దట్ ఆఫ్ ది ఉపనిషత్స్. ఉపనిషత్తులకు సరి సమానమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచంలో ఎక్కడా లేదు. దేర్ ఇస్ నో స్టడీ సో ఎలివేటింగ్ యాజ్ దట్ ఆఫ్ ది ఉపనిషత్స్. రీసెంట్ అవేలిన అభిప్రాయంలో ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ హెస్ నోన్ గాడ్. దైవాన్ని సంపూర్ణంగా ప్రపంచంలో ఏ దేశం తెలుసుకునింది అంటే ఓన్లీ ఇండియా. భారతదేశంలో మాత్రం దైవాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునింది, అనుభవించింది. కాబట్టి భారతదేశం ప్రపంచానికి ఆచార స్థానంలో ఉంది. ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ హెస్ నోన్ గాడ్. విక్టర్ కజిన్స్ అభిప్రాయంలో వి ఆర్ కన్స్ట్రైన్ టు బెండ్ అవర్ నీ బిఫోర్ ది ఈస్ట్ అండ్ టు సీ ది క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ది మెచ్యూర్ ల్యాండ్ ఆఫ్ హైయెస్ట్ ఫిలాసఫీ. వి ఆర్ కన్స్ట్రైన్ టు బెండ్ అవర్ నీ బిఫోర్ ది ఈస్ట్ అండ్ టు సీ ది క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ది మెచ్యూర్ ల్యాండ్ ఆఫ్ హైయెస్ట్ ఫిలాసఫీ. అత్యున్నతమైనటువంటి తత్వశాస్త్రం భారతదేశంలోనే ఉంది. కాబట్టి ఆ దేశం ముందు మనము కాలు మడిచి నమస్కారం చేయాలి, తలవంచాలి. అందుకే వివేకానందుడు సింహదర్జనం చేస్తూ ఉన్నాడు, దేర్ఫోర్ మై ఫ్రెండ్స్ ది వేరాలిటీ ఈస్ టు కీప్ ఫర్మ్ హోల్డ్ ఆన్ స్పిరిచువాలిటీ దట్ ఇన్ ఎస్టిమబుల్ గిఫ్ట్ హ్యాండెడ్ ఆన్ టు అస్ బై అవర్ ఏన్షియంట్ ఫోర్ ఫాదర్స్. విజ్ఞాన శాస్త్రంలో నేను ముందుంచవేయలేదు మా దేశం వాడు పెద్దలారా. ది వేరాలిటీ టు కీప్ ఫర్మ్ హోల్డ్ ఆన్ స్పిరిచువాలిటీ, ఆ ఆధ్యాత్మికాన్ని గట్టిగా పట్టుకోండి. మన పెద్దలు ఇచ్చినటువంటి వరం మాకు అది అత్యుత్తమైనటువంటి స్థానాన్ని మేము అందుకున్నాము. వేదాంతం నుంచి ఆధ్యాత్మికత నుంచి అటువంటి తత్వం ఎక్కడ ఉంది అంటే ఉపనిషత్తుల్లో. ఉపనిషత్ ఋషులు ఏం చేసినారు? వాళ్ళు కూడా రెండు జగత్తులు ఉన్నాయన్నారు. ఒకటి బాహ్యమైనటువంటి జగత్తు, రెండవది అంతరంగికమైనటువంటి జగత్తు. విజ్ఞాన బాహ్యరగం జగత్తులో ప్రయాణం చేస్తాడు, తత్వజ్ఞాని అంతరంగికంగా ప్రయాణం చేస్తాడు. అయితే ఒక క్షేత్రాన్ని పరిశీలించే దృష్టితో మరొక క్షేత్రాన్ని పరిశీలించకూడదు. ఆ క్షేత్రానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఈ క్షేత్రానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ హైపోథెసిస్, జనరలైజేషన్ వెరిఫికేషన్ సైన్స్ కావాలి. ఆధ్యాత్మికతకు అది పనికిరాదు. ఇక్కడేం కావాలి? నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం, యూమత్వాత్ ఫలబోధ విరాగము, శమాభిషక్ సంపత్తి, ముముక్షత్వం. ఈ నాలుగు లక్షణాలు ఇక్కడ కావాలి, ఆ నాలుగు లక్షణాలు అక్కడ కావాలి. బాహ్య జగత్తును పరిశీలించినటువంటి విజ్ఞానులు భౌత శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, సస్యశాస్త్రం, మనశ్శాస్త్రం అనే విషయాల పట్ల జ్ఞానాన్ని నింపినారు. అంతరంగ ప్రయాణం చేసినటువంటి ఋషులు స్పిరిచువలిజం, రిలీజియన్, ఫిలాసఫీ అనే విషయాల గురించి చర్చించినారు. ఋషులు ఏం కనుగొన్నారంటే, అంతరంగంలో ప్రయాణం చేసినటువంటి ఋషులు ఏం కనుగొన్నారంటే, మానవుడు స్వభావత దివ్య స్వరూపుడు, లోపల దివ్యత్వం దాగి ఉంది. ప్రతి ఒక్క మనిషిలో ఆ దివ్యత్వం, ఆ చైతన్యం, ఆ శక్తి నిండి ఉంది. మానవుడి యొక్క లక్ష్యం ఏంటంటే, ఈచ్ సోల్ ఇస్ పొటెన్షియలీ డివైన్, ది గోల్ ఈస్ టు మానిఫెస్ట్ దిస్ డివైన్ విజన్ బై కంట్రోలింగ్ ది నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. Do this either by work or worship or psychic control or philosophy. By one or more or all of this and be free. This is the whole of religion. This is the aim of religion. Each soul is potentially divine. Prati yokka atma divyamainade. Manavuni yokka jeevana kartavyam emi, aashayam emi, lakshyam emi. The goal is to manifest this divine
అవ్యక్తంగా ఉండే దివ్యత్వాన్ని వెలికి తీయాలి. ఎట్లా తీయాలి? ద కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, బాహ్య ప్రకృతిని అంతర ప్రకృతిని నియంత్రణ చేసి హద్దులో ఉంచితే ఆ దివ్యత్వం వెళ్ళి విరుస్తుంది. దీన్ని డూ దిస్ బై వర్క్. వర్క్ అంటే ఏమి? పని, కర్మయోగం అంటారు. వర్షిప్, భక్తియోగం. ఫిలాసఫీ, జ్ఞానయోగం. బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ ఫిలాసఫీ ఆర్ సైకిక్ కంట్రోల్, ధ్యానయోగం. ఈ నాలుగు యోగంలో ఒకటి కాని రెండు కాని అన్నిటి కాని అన్నిటిని కాని అవలంబించి అంతరంగాన్ని బహిరంగాన్ని కంట్రోల్ చేస్తే ఆ దివ్యత్వం వెళ్ళి మెరుస్తుంది. ఇదే ఉపనిషత్ ఋషులు చెప్పినటువంటి మాట. ఏమన్నారు వాళ్ళు? శృణ్వంతు విస్మయ అమృతస్య పుత్రాః ఆయే నామాని దివ్యాని దస్తుః వేదాః మేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్త తమేవ విదిత్వా అతివృత్యుమేతి నాన్యః పంతః విద్యతే అయనాయ. శృణ్వంతు విస్మయ అమృతస్య పుత్రాః. ఓ దివ్యమై దివ్య లోకములో ఉన్న మానవుల దేవతలారా, భూలోకములో ఉన్న మానవులారా, వినండి మా మాటలు. ఋషివాక్యమిది, ఆ ఏ దివ్యాని తస్తువు, లోపల అంతరంగములో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఉన్నాడు, పెంజీకటికి ఆవల ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ఆదిత్యవర్ణం తమసహ పరస్త, సూర్యుని వెలుగును భూమిని వెలుగు అంతరంగంలో ఉంది. దాన్ని ఒక్కసారి చూస్తే మృత్యువును దాటినట్లే, మోక్షాన్ని పొందినట్లే, అమృతత్వాన్ని పొందినట్లే దాన్ని వెతకండి. మేము చూసినాము దాన్ని, మేము అనుభవించినాము దాన్ని. ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేది దాన్ని వెలికి తీయండి. అదే జీవన లక్ష్యం అన్నారు. ఇది ఉపనిషత్ ఋషుల యొక్క వాక్యం. ఇది ఇది సత్యాది సత్యమైనటువంటి విషయం. ఇది దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే సాధన పరులు కావాలి అన్నారు. అంతరంగ వెరుగు హరిదేవుడు గురుడవును, అంతరంగ వెరుగు ఆర్యుడగును, అంతరంగ మెరుగిన వాడెపో శివయోగి విశ్వదాభి రామ విలుర వేమ. అంతరంగ మెరుగు హరిదేవుడు గురుడవును, అంతరంగ మెరుగు ఆర్యుడగును, అంతరంగ వెరిగిన వాడెపో శివయోగి. వేమన యోగి చిన్న మాటల్లో చెప్పేసినాడు. ఆదంకో కుదా బతుకహో ఆదం ఖుదా నహి, ఆదం కో ఖుదా బతుకహో ఆదం ఖుదా నహి, లేకిన్ ఆదం కే నూరు సే ఖుదా జుదా నహి. ఆదంలో ఉండే నూరే అందరి హృదయంలో నూరుగా వెలిసి ఉండేది. ఈ నూరుకు ఆ నూరుకు వ్యత్యాసం లేదు. పరమాత్ముడంటేనే నూరు వెలుతుదే. మానవుడంటే కూడా ఆత్మ, ఆత్మకు పరమాత్మకు భేదము లేదన్నారు ఋషులు. లోపల ఉన్నటువంటి ఈ వెలుతురే బయట అదే వెలుతురుగా ఉంది. అక్కడ బ్రహ్మన్నమ్మన్నారు, రవి ఇక్కడ ఆత్మ అన్నారు. అప్పుడే ఋషులకు తట్టింది, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను కూడా బ్రహ్మనే. ఎందుకు? నాలో ఉన్నది అదే జ్యోతి ఉంది, అక్కడ ఉన్నది కూడా అదే జ్యోతి. పూర్ణము నుంచి పూర్ణము తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. ఇది పూర్ణమే, అది పూర్ణమే. ఉపనిషత్ ఋషుల వాక్యం ఇది. దీన్ని తెలుసుకోవాలి, దీన్ని అనుభవించాలి. తనలో ఉన్నదిరా బ్రహ్మము తరచి చూడవలెరు. తనలో ఉన్నది తరాతరం పై తాత ముతాతల తరముడు చూపిన తనలో ఉన్నదిరా బ్రహ్మం తరచి చూడవలెరా. గురువుల వాక్యం ఈ రీతిగా ఉంటుంది. ఎక్కడో లేదు, కాబాలోనో కాశీలోనో రామేశ్వరంలోనో ఎక్కడో వెతుకుతున్నాము. మహర్షులు అంటారు, తనలో ఉన్నదిరా బ్రహ్మం తరచి చూడవలేరా. తరచి చూసేదానికి సాధన కావాలి. సాధన కావాలంటే హృదయ పవిత్రత కావాలి. అమల్ సే జిందగీ బంతీ హై జన్నత్ బి జహన్నం బి, ఏ కాశీ పురుషు తరతమే నా నూరి హై నా నారి హై. Happy are those who are pure in heart, because they will see God. Yanta simple ga Jesus Christ cheppesaru. Happy are those
హూఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, హృదయ పవిత్రత గలవారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు దేవుని చూచేదారు. ఆ పవిత్రత లేదు కాబట్టి మాకు దయ్యాలు కనబడతాయి. దేవులు కనబడడం లేదు, దయ్యాలు కనబడతాయి. దీన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎంతో మంది పూజలు చేస్తున్నారు, ఎంతో మంది జపమాలు చెప్తున్నారు, ఎంతో మంది మంత్రపఠనం చేస్తున్నారు, ఎంతో మంది కన్ను చూస్తూ మూసుకుంటున్నారు, కన్ను తెలుస్తున్నారు, దేవస్థానాల్లో పూజలు చేస్తారు, చర్చిల్లో ప్రార్థన చేస్తారు, మసీదుల్లో నమాజులు చేస్తున్నారు, బౌద్ధారామంలో బుద్ధుని పూజిస్తున్నారు, జినమందిరాల్లో మహావీరుని పూజలు చేస్తున్నారు. దేవుడు కనబడుతున్నాడా? కనబడినాడా? రవంద కిరణం, రే ఆఫ్ లైట్ ఏమైనా గోచరించిందా? ఎందుకు కనబడడం లేదు? ఋషులు ఎందుకు ఈ రీతిగా చెప్పినారు? మహమ్మద్ ప్రవక్త చెప్పినాడు దేవుడు ఉన్నాడని, జీసస్ క్రైస్త్ చెప్పినాడు దేవుడు ఉన్నాడని, గురునానక్ చెప్పినాడు దేవుడు ఉన్నాడని, బసవన్న గారు చెప్పినాడు దేవుడు ఉన్నాడని, ఎందుకు కనబడడం లేదు? హృదయ పరివర్తన లేదు, ప్యూరిటీ ఆఫ్ మైండ్ లేదు, అందుకే కనబడడం లేదు. వంట వండుతారు, ఆడమ్మగారులు వండుతారు, బియ్యం మంచివే, బేడలు మంచివే, నీళ్లు మంచి నీళ్లు, కట్టెలు ఎండినవి, అగ్గిపెట్టి బాగుంది అంటించినారు, వంట చేసినారు, మంట రేపినారు, వంట చేసినారు, ఇంటిలో అందరికీ ఆనందమే. అయితే ఆ భోజనం తినకపోతే విషపూరితంగా ఉంది. ఎందుకు ఎందుకు ఎందుకు? ఇన్ని నీళ్ళు మంచివే, బేడలు మంచివే, బియ్యం మంచివే, కూరగాయలు మంచివే, ఉప్పు బాగుంది, కారం బాగుంది, ఎంత బాగుంది, తినేది రాదు. ఎందుకు అని పరీక్షిస్తే వంట చేసిన పాత్రకు కళాయిని వేయలేదంట. కళాయి వేస్తారు, కళాయిని అయిన పాత్రలో ఏ వంట వండినా విషం అయిపోతుంది. ఇది కూడా ఒక పాత్ర. ఈ హృదయానికి కళాయి వేసుకోవాలి మొదట. ఆ కళాయి లేకుండా ఎన్ని జపమానాలు తిప్పినా, ఎంత పటపట పటపటని మంత్రాలు చెప్పినా, ఎన్ని ప్రార్థనలు చెప్పినా, ఎంత భగవద్గీత చెప్పినా, ఎంత భాగవతం చదివినా దేవుడు కనబడడు. హృదయం అనే పాత్రకు కళాయి వేసుకోండి మొదట, తర్వాత సాధన చేయండి. ఎందుకు కనబడడు దేవుడు? నేటి ఆధునిక యుగానికి మతం అవసరమా? ఇదంతా వైజ్ఞానిక యుగం. ఇది మతం తీసుకుని ఏం చేయాలి మనము? ఇస్ ఇట్ నెసెసరీ? మతం అవసరమా? మతం లేకుంటే బ్రతకలేమా? ఒక్క మాట చెప్తాను. ఈనాడు మానవ సమాజం నుంచి మతం కనుక తీసివేస్తే, నిజంగా చెప్తున్నాను, మిగిలేది అడవి మృగాలే, మనుషులు మిగలరు. మానవ సమాజం నుంచి మతాన్ని కనుక తీసివేస్తే మిగిలేది మనుషులు కాదు, దేవతలు కాదు, మృగాలు, అడవి మృగాలు మిగులుతాయి. మానవుని జీవన లక్ష్యం భోగం కాదు, యోగం. ఆ యోగాన్ని సాధించండి. ఆ యోగాన్ని ఇచ్చేది మతమే. ఈనాడు మానవుడు మతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి దేశంలో కాదు, ప్రపంచంలో కూడా మానవుడు రాక్షసునిగా తయారవుతున్నాడు. దగ వంచన మోసం లంచగొండితనం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు? మతములోని నియమాలను పాటించడం లేదు మానవుడు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, రిలీజన్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ హానెస్టీ ఆర్ నాట్ ఓన్లీ రూడ్నెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఇవన్నీ మా దేశంలో ఇప్పుడు విలయతాండవం చేస్తున్నాయి. పాలిటిక్స్ ఉంది, సిద్ధాంతాలు లేదు. ఎడ్యుకేషన్ బిఏలు, ఎంఏలు, బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు, ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, కంప్యూటర్లు ఏమేమో చేస్తున్నారు, విద్యార్థులలో క్యారెక్టర్ లేదు. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్. సైన్స్ ఉంది, విచ్చల విడిగా పెరిగిపోతుంది. మ్యాన్ ఇస్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అనే లెవెల్కి ఎగి ఎగిసినాడు మానవుడు. అయితే వాళ్ళ హృదయంలో పరివర్తన రావడం లేదు. విజ్ఞానులు విజ్ఞానుల మధ్య పోటీలు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి అనుజ్ఞానం వచ్చింది. ఏనాడు ఒకనాడు సమ ప్రపంచాన్ని నాశనం చేస్తామంటున్నాడు. మానవత్వం నశించిపోయింది విజ్ఞానంలో. సైన్స్ వితౌట్ హ్యుమానిటీ.